అంటే మాటలా మరి, పెర్మనెంట్ పోస్ట్, ఒక లెక్చరర్ పోస్ట్ వస్తుందంటే దానికోసం నేను ఎంతో ఆనందపడిపోయాను. నాకే ఏది సాధకుండా నాకే ఆ కొత్తల్లో ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం వస్తే అంత ఆనందం కలిగిందంటే, ఇక ఒక సాధకుడికి ముక్తి వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందండి. అందుకే ఆయనకి సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడే వీళ్ళు చిన్న పొరపాటు చేశారు. గురువుగారు ఏకాంతంగా శిష్యుడికి చెప్పాను అనుకున్నాడు తెల్లవారుజామున. ఈ శిష్యుడు కూడా ఏకాంతంగానే ఉన్నాను ఎవరూ లేరనుకున్నాడు. ఆ పక్కనే పొదలో నుంచి పొంచి మొత్తం అంతా వింటున్నాడు ఎవడవాడు భైరవుడు. వాడికి నిద్ర పట్టలేదు. ఆనందము వల్ల అమావాస్య నాడు మంత్రోపదేశం పొందబోతున్నాననే ఆనందంతో వీడికి నిద్ర పట్టలేదు. ఇది విన్న కారణం చేత భైరవుడికి నిద్రపట్టలేదు. వాడు గుడిసెలోకి వెళ్ళాడు, తన ఆశ్రమంలో కూర్చున్నాడు. కొత్త ఉడికిపోయేటవాడు. హారి దొంగ గురువ, సంవత్సరం పైబడి నీకు ఎంతో సేవ చేశాను. వాడు నిన్నగాక మొన్న వచ్చాడు. నేను ఎంతకాలం నుంచి నేను సేవిస్తున్నాను, అసలు నేను సేవిస్తున్నదే ఈ పశుపక్ష్యాదుల యొక్క విద్యలు తెలుసుకోవడం, ఇంకా రకరకాల నిధి నిక్షేపాలు భూలోకంలో ఎక్కడున్నాయో తెలుసుకోవడం, ఇలాంటి మంత్రాలు ఉపదేశం పొంది తరించాలని నీ దగ్గరకు వచ్చాను. అటువంటిది నన్ను నిర్లక్ష్యం చేసి మాట వరసకు కూడా ఒక్క మంత్రము ఇవ్వక నాకు ఎంతసేపు అయ్యుణ్ అరులుక్ అనే ఎంతసేపు ఆలు నేర్పుతావా, వాడికేమో ఏకంగా మంత్రోపదేశం చేస్తావా, తర్వాత భవిష్యత్తులో వాడికి ముక్తి కూడా ఇస్తావా, దొంగ గురువులు ఎంతమంది ఉన్నారో అని వీడు తిట్టుకోవడం మొదలెట్టాట. గురువులు ఎవరినైనా చేరదీస్తే ఈ పాత శిష్యుడికి వస్తుందండి బాబు మంట. మనమేమో ఎంతో కాలం నుంచి ఆయన్ని సేవ చేస్తున్నాం, ఆయన పక్కన ఉంటున్నాం, తిరుగుతున్నాం, వీడెవడో కొత్తగా వచ్చాడు, చేరిపోయాడు, గురువుగారికి దగ్గరైపోతున్నాడని చెప్పి అజ్ఞానులకి బాధ వస్తుంది. విజ్ఞానం కలిగిన పుణ్యాత్ములకి బాధ ఏముంది, వాళ్ళకి అందరూ ఒకటే కదా. ఎప్పుడు కూడా క్రూరులు, కపటులు, చపల చిత్తులైన శిష్యులకి బాధ వస్తుంది. జ్ఞానులకేముంది, ఎంతోమంది శిష్యులు గురువులను సేవించి తరించాలని అనిపిస్తుంది. మళ్ళీ అందరూ భైరవుల్లో ఉండరు కదా, మరి ఇది విని ఇదేదో మన కోసం బాణం విసిరారనుకోకండి. మీరు బాణం గురువుగారు ఎవరి మీదకి వేయరు, ఉన్నదిగా కథ చెబుతున్నారు అంతే. ఆ కథలో ఉన్న ఏ పాత్ర మనమో మనకే తెలిసిపోతుందిగా, మన అంతరంగం చెబుతుంది కదా. ఈ లోకములో నీవు సజ్జనుడవా దుర్జనుడవా అని ఇతరులు ఎవ్వరూ చెప్పక్కర్లా. మన ఏవ ప్రధానం హి కారణం బంధమోక్షయో, అన్నిటికీ మనస్సే మూలం, ఆ అంతరంగమే సాక్ష్యం చెబుతుంది. ఖచ్చితంగా తెలిసిపోతుంది ఒక్కోసారి మనకి, మనం చాలా పొరపాటు చేస్తున్నామేమో కాదు, ఒక్కొక్కప్పుడు మనం ఖచ్చితంగా మంచే చేస్తున్నామేమో చెప్పదా మనస్సు. అందువల్ల ఈ భైరవుడు ఉడిగిపోయి ఏం చెయ్యాలి, నా కళ్ళ ముందు ఈ దౌర్భాగ్యుడు అర్వాచీనుడు గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందుతున్నాడు. ఆ మంత్రం ఇవ్వద్దని గురువుకి చెబితే ఆశ్రమం నుంచి నన్ను గెంటుతాడు. అసలు నా ఉద్దేశమే మంత్రం కోసం చేరా. గురువులు శిష్యులను ఎంత ప్రేమగా చేరదీసినా వాడి ద్వారా నాశనం కాకుండా ఎక్కడొక క్లూ అట్టే పెట్టాలి. ఇక్కడ మీకు ఒక ఉపనిషత్ కథ చెబుతాను, ఒక అద్భుతమైన ఉపనిషత్ కథ. గురు ఉపనిషత్తులో కథ ఉంది, ఏమిటో తెలుసా? పూర్వం కృతయుగంలో ఒక గొప్ప మల్లుడు ఉండేవాడు, మంచి పరాక్రమవంతుడు. మల్ల యుద్ధంలో అతన్ని మించిన వాడు లేడు. ఇక మల్ల యుద్ధం చేసేటంటే తిరుగులేదు. మల్ల యుద్ధం అంటే తెలుసు, మీకు పట్లు పట్టి పడగొట్టేస్తారు. ఇలా పట్లుతోటి శత్రువుల్ని ఓడించేటటువంటి ఆ మల్ల యుద్ధంలో ఆయన చాలా గొప్పవట. ఆయన్ని ఓడించడం కోసం ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి మల్లులు వచ్చేవారు. కానీ అతనితో యుద్ధం చేసి తుక్కు తుక్కు అయిపోయేవారు. మల్ల యుద్ధంలో భీముడు అనుకోండి, ఆయన ద్వాపర యుగంలో భీముడు అంతటి మల్ల యోధుడు లేడు. జీమూత మల్లుడు వాడితో యుద్ధం చేసి దెబ్బ కింద పడి తెచ్చాడు. అలాంటి వీరుడు ఇతడు. దాదాపు ఆయనకు ఒక 50 ఏళ్ళు వచ్చేదాకా ఆయనతో కలబడి ఎంతోమంది ఓడిపోయారు. అయితే ఆయనలో గొప్ప లక్షణం ఉందిట, తనతో యుద్ధము చేసి తనని ఓడించాలనుకున్న మల్లుల్ని కాలో చెయ్యో విరగొట్టేవాడు కానీ చంపేవాడు కాదు. దయాపరుడు ఆయన, ఎవరికీ హాని చేసేవాడు కాదు. అయితే అవతల వాడు తన ప్రాణం తీయకుండా వాడి శరీరంలో ఏదో ఎముక కాస్త పటక్కు అనిపించి వదిలేసేవాడు. ఈ విధంగా 10,000 మంది మల్లుల్ని ఓడించాడు ఆయన. క్రమంగా 50 ఏళ్ళు దాటాయి ఆయనకి. ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకున్నారు. ఓసారి ఒక కుర్రాడు వచ్చాడు, వాడికి 20 ఏళ్ళు ఉంటాయి, మంచి దృఢంగా బలంగా ఉన్నాడు వాడు. ఈ దృఢమైన బలమైన ఒక కుర్రాడు వచ్చి, గురువుగారండి నాకు మీరంటే పరమభక్తి అండి, మీ దగ్గర చేరి మీకు సేవ చేసి మల్ల యుద్ధం నేర్చుకోవాలని నా కోరిక, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అంటే గురువుగారు అలాగేనని ప్రేమతో చేరదీశాడు. వాడు ఎంతో సేవ చేసినట్టు నటించేవాడు. ఇంకేముంది, మా గురువుగారు దేవుడు అనేవాడు, ఆయన దగ్గర విద్య నేర్చుకునేవాడు. ఒక రోజున ఒక సంవత్సరము రెండేళ్ళు అయ్యాక విద్యలు నేర్చుకోవడం అయ్యాక ఓ రోజున గురువుగారి దగ్గరకు వచ్చాడు శిష్యుడు. గురువుగారండి, నాకు సంపూర్ణంగా మల్ల విద్య వచ్చినట్టేనా అన్నాడు. రావడం ఏమిట్రా, అందులో తిరిగేముంది, నాకు వచ్చిన విద్య మొత్తం నీకు నేర్పేశాను, ఇక నా అంతటి వాడివి నువ్వు అన్నట్టు గురువుగారు. గ్యారంటీయా గురువుగారు అన్నాడు. సందేహం లేదురా, నాకు పక్షపాతం ఎక్కడ ఉంటుంది, నీకోసం నా శక్తి అంత ధార పోశాను, నువ్వు కూడా నన్ను ఎంతో సేవ చేసి మెప్పించావు. రెండేళ్ల పాటు గురువుగారిని చాలా మెప్పించాడు ఆయన. అతని సేవకి గురుభక్తికి మెచ్చుకుని ఈయన మొత్తం ఇచ్చేసాట. అందుకే ఆయన ఏమన్నాడు, సందేహము లేదు, ఇవాళ నువ్వు అవసరమైతే నన్ను కూడా ఓడించగలవు, అంతటి వీరుడు నువ్వు, నా పొట్లని నేర్పానన్నట్ట. గురువుగారు మళ్ళీ గ్యారంటీ అన్నట్టు వీడు, గ్యారంటీ అన్నాడు ఆయన. అయితే మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించాలండి, ఇది నా కోరిక అన్నట్టు వీడు. గురువుగారు తెల్లబోయారు. ఈయనేమో ఆఫ్టర్ 50, ఈయనకి 52 ఏళ్ళు వచ్చాయి. 50 దాటిపోయి 60లోకి వస్తున్నప్పుడు క్రమంగా శరీరంలో మార్పులు వస్తాయి కదా. శిష్యుడికి 20 ఏళ్ళు, పోనీ 2 ఏళ్ళు విద్య నేర్చుకున్నాడు కాబట్టి మహాయితో 22 ఏళ్ళు ఉంటాయి. వాడు దృఢంగా బలంగా ఉన్న కుర్రాడు, అన్ని పొట్లు గురువు దగ్గర నేర్చుకున్నాడు. గురువుగారు అన్ని పొట్లు వాడికి నేర్పేశాడు. పొట్లన్నీ నేర్చుకున్న యువకుడైన మల్లుడితో ఇప్పుడు ముసలాడైన వాడు ఎలా యుద్ధం చేయగలడండి. అందుకని గురువుగారు, రా నీకు పుణ్యం ఉంటుందిరా, నేను గురువునిరా, గురుదక్షిణ ఇవ్వడం కోసమైనా నాతో యుద్ధం చేయకరా, నా మీద యుద్ధం ప్రకటించకరా, నాకు వచ్చిన విద్యలన్నీ నీకు నేర్పాను, ఇప్పుడు యుద్ధం జరిగితే నేను నీ చేతిలో ఓడిపోవడం ఖాయం, నా పరువు పోతుందిరా అంటే, ఏహే గురు, నేను నీ దగ్గరికి ఎందుకు చేరాననుకుంటున్నావు, మా నాన్నని నువ్వు ఒకప్పుడు ఓడించేవట మల్ల యుద్ధంలో, అందుకని మా నాన్న కసి తీర్చుకోవడానికి నన్ను నీ దగ్గరికి పంపాడు, నేను కావాలని భక్తి నటించి నీ దగ్గర చేరా, నీ విద్యలన్నీ నేర్చుకున్నాను, నిన్ను నాశనం చేయడం కోసమే నీ దగ్గర చేరా, నీ అంతం చూడవలసిందే, 5 రోజులలో నీతో మల్ల యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను, మొత్తం భూలోకంలో ఉన్న అందరికీ కూడా ఓ చాటింపు ఇస్తాను, గురువుగారికి శిష్యుడికి మధ్యలో గొప్ప పోటీ, ఒక్క టిక్కెట్ మీద 2 టిక్కెట్లాగా అందరూ వచ్చి చూడవలసింది, ఈ మల్ల యుద్ధంలో మా గురువుగారిని ఓడించి ఆయనకి గురుదక్షిణ ఇస్తాను, మంచి తరుణం మించిపోతే దొరకదు, అందరూ రావలసింది, మల్లయుద్ధం చూడవలసింది, 10,000 మంది మల్లుల్ని ఓడించి చాలా కాలం నుంచి ఓటమి లేకుండా ఉన్నటువంటి మహానుభావుడు ఓడిపోబోతున్నాడు అని చాటింపేస్తాను, అందరూ వస్తారు, అందరూ చూస్తూ ఉండగా గోదావరిలో దిగుదాం, మల్లయుద్ధం చేస్తాను, మిమ్మల్ని ఓడించి నేను పేరు తెచ్చుకుంటానన్నట. పాపం గురువుగారు దిగజారిపోయి, కావాలంటే నీ కాళ్ళకి దండం పెడతాను, గురువుగారి చేత దండం పెట్టించుకోవడం మహాపాపం, అయినా తప్పదు, నేను ఇంతవరకు ఓటమిరగను, ఓటమంటూ వస్తే నీ చేతిలో వస్తుంది, ఎందుకంటే నువ్వు శిష్యుడు, అన్నీ నేర్పేశాను నీకు, నా కర్మకల్ నా పొట్లని నేర్పాను, నా కొంపలో పెట్టుకున్నాను నేను, నా లూప్ హోల్స్ నీకు తెలుసు, ఇప్పుడు అర్థమైందా, అందుకని శిష్యుల్ని ఇళ్లలో చేర్చడం ప్రమాదం, గురువుగారు ఎంత బతిమాలిన వాడు మాత్రం నేను నిన్ను ఓడించి తీరుతాను అన్నాడు. సరే ఏం చేస్తాడు, నేను బతిమాలిన వెండలేదు, కానీ నీ ముచ్చడు ఎందుకు కానివ్వాలన్నాడు, ఏ ఓళ్ళు మండి దీనికి కానీ అన్నాడు. వెంటనే వీడు ఊరంతా చాటించాడు, ప్రపంచమంతా చాటించాడు, గురువుగారితో శిష్యుడు ముఖాముఖి యుద్ధానికి పెడుతున్నట్ట, బలమైన శిష్యుడితో, యువకుడైన శిష్యుడితో రిటైర్ అయిపోయారు గురువుగారు, ఎలా యుద్ధం చేస్తారో చూద్దాం అనుకుని అందరూ ఓ కొత్త కొత్తలు ఆడిపోతున్నారు లోపల కూడా కదా, ఈయన ఎప్పుడు ఓడిపోతాడని ఎదురు చూస్తున్న వాళ్ళు, ఈయన మీద కసిగా ఉన్నారు, అమ్మో పైకేమో గురువుగారు దండం పెడతారు, కానీ లోపల లోపల ఈయన ఓడిపోతూ ఉంటే శిష్యుల చేతిలో ఈయన అవమానం పాలైతే ఎలా ఉంటుందని చూసేవాళ్ళు కొందరు ఉంటారండి. అందుకని వాళ్ళందరూ కూడా గోదావరి దగ్గరకు వచ్చారు, ఈ గురువుగారు ఓడతాడా లేదా అని. పాపం గురువుగారు వచ్చారు మల్ల యుద్ధానికి, గోదావరిలో దిగారు, శిష్యుడు వచ్చాడు. ఆఖరిసారిగా మళ్ళీ అన్నారట గురువుగారు, శిష్య ఇంకొక్కసారి ఆలోచించుకో, నన్ను అన్యాయం చేయకు, అంటే ఇక్కడికి వచ్చాక ఇంక యుద్ధం అవుతుందా, యుద్ధం చేయవలసిందే, నా చేతిలో నువ్వు చావు దెబ్బలు తినవలసిందే, తుక్కుగా ఓడి వెళ్ళవలసిందే అన్నట్ట. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో గురువుగారు శిష్యుడితో యుద్ధానికి దిగాడు. నిజంగా కాసేపు యుద్ధం జరిగింది భీకరంగా, శిష్యుడు తుక్కు చేసేస్తున్నాడు గురువుని, ఎందుకంటే పాప ఆయనలో కొంత బిగి తగ్గింది, వాడు కుర్రాడు, ఈయన మొత్తం పొట్లన్నీ నేర్పేశాడు పైగా. ఒక గంట గడిచింది, ఇంకా గురువుగారు అయిపోయారు అనుకున్నారంతా. ఆ టైంలో హఠాత్తుగా గురువుగారు వీడి కాలి దగ్గర మోకాలు దగ్గర చెయ్యబెట్టి గిరుక్కుని తిప్పి ఎత్తి టక్కన కింద పారేశాడు. వీడు వెన్నుపూస పట్మని విరిగిపోయింది. అమ్మ బాబోయ్ 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 అని ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అన్నట్టు గురువుగారు, మోసం గురువా గోసం మోసం, ఈ వెన్నుపూస నేల మీదకి విడిచిపెట్టి కొట్టేటటువంటి పొట్లకి ఎందుకు నేర్పలేదన్నట్ట. అప్పుడు గురువుగారు అన్నారు, ఒరే ఎంత శిష్యుణ్ణి నమ్మినా మాలాంటి గురువులను మా జాగ్రత్త మేము తీసుకుంటాం, నాలుగు పట్లు మాత్రం నేను ఎవరికీ నేర్పను, ప్రాణాపాయ స్థితిలో నన్ను కాపాడుకోవడానికి పనికొస్తాయి, ఉత్తప్పుడు మేము వాడాం, ఇప్పుడు నేను పట్టిన పట్టు వల్ల నీ వెన్నుపూస విరిగిపోతుంది, ఇంకెప్పుడు నువ్వు చక్రాల కుర్చీలో కూర్చోవలసింది, ఇంకా నీ జీవితంలో నడవలేవు, ఇలాంటి పట్లు మేము ఎందుకు అట్టే పెట్టుకుంటామంటే మా ప్రాణం పోయేటప్పుడు అత్యావశ్యక స్థితిలో నీలాంటి ఆషాఢభూతుల మీద ప్రయోగించడానికి వాడతాం. మామూలు మల్ల యుద్ధంలో వాడడీన ఎప్పుడు ఎవడిని వెన్ను విరగొట్లా, ఇప్పుడు విరగొట్టాడు, ఇప్పుడు నేను ఆ పట్టు ఎలా పట్టానో తెలిసిందిగా, ఇప్పుడు నేర్చుకోన్నట్ట, ఇప్పుడు యుద్ధంలో వెన్ను ఎలా విరగొట్టాలో తెలిసిందిగా నేర్చుకోన్నట్ట, ఇంక నేర్చుకుంటే మాత్రం ఇలా లేవలేనుగా అన్నట్ట. అప్పుడు అర్థమైంది జనాలకి, గురువు దగ్గర చేరి ద్రోహం చేయాలనుకున్నాడు, గురువుగారు అయిపోయారని వీళ్ళు కూడా సంతోషంతో సంకలు కొట్టుకొచ్చారు, గురువుగారు ఆ మాత్రం అట్టే పెట్టుకోవాలి, వాడిని ఆ నేర్పని పట్టుతో పడగొట్టాడంతే. ఇలాంటి గురుద్రోహులు ఉంటారని గ్రహించాలి. గురువులు ఎప్పటికప్పుడు జాగరూకులై ఉండాలి, చారచక్షువులై ఉండాలి. కానీ సిద్ధపురుషుడు అక్కడ మాత్రం ఒట్లో పడ్డాడు. ఈ భైరవుడు ఒకడున్నాడు, వాడు వింటాడేమో, వాడు వింటే తనకి ప్రమాదమేమో అని పాపం ఆయన ఆలోచించక తొందరపడి తెల్లవారుజామున వాడు లేవడు, అదొక ధైర్యం ఈయనకి. ఈ భైరవుడు ఏ 8 7 లేచేవాడు తప్ప అందులో ఈ మధ్యన అర్వాచీనుడు వచ్చాక పెందరాళ్లే లేవట్లా, కాబట్టి వాడు లేవడు, వాడు వెండనుకున్నాడు. సరే ఏదైనా కర్మయోగం అంటారు, అందుకే ఆయన తొందరపడి అన్నాడు, ఈయన విన్నాడు, ఇది ఈ భైరవుడు విన్నాడు. వాడు భైరవుడు బాగా ఆలోచించి చూస్తాను, మా గురువుగారు ఆ కొత్త శిష్యుడికి మంత్రం ఎలా ఇస్తాడో చూస్తాను అనుకున్నాడు. అన్నట్టే అమావాస్య వచ్చింది. శిష్యుడు అర్వాచీనుడు శుభ్రంగా స్నానం చేసి విభూతి పూసుకుని కళ్ళు మూసుకుని గురువుకి ఎదురుకుండా కూర్చున్నాడు. ఎప్పుడు గురువు ఎదురుకుండా మంత్రోపదేశానికి ముందు కళ్ళు మూసుకోవాలి. గురువుగారు వాడికి ఎదురుకుండా తిరిగారు, ఆయన స్నానం చేసి జపం చేసుకుని విభూతి పెట్టుకున్నాడు. ఇంతలో వెనక నుంచి భైరవుడు పెద్ద రాయి పట్టుకొచ్చి, గురువుగారు ఏం చెప్పారు ముందెక్కులు, ఈ వెనకాతల డెప్ప మీద కొడితే తెచ్చిపోతాడుగా, అక్కడ ఒక్కడ పెట్టేట బలంగా కొట్టాడు ఆ రాయితోటి. దెబ్బతీ వెనకాతలు ఉన్నటువంటి ఈ కపాలం మొత్తం పగిలిపోయి పెంకు లేచిపోయి గురువుగారు కిక్కురు మరకుండా, మళ్ళీ అమ్మో బాబో అని కూడా అనకుండా ఢామ్ అనే శబ్దంతో ఎదురుగుండా ఉన్న శిష్యుడి యొక్క ఒళ్ళో పడిపోయి చచ్చిపోయాడు. ఆ రాయి పుచ్చుకొని పక్కకి తప్పుకున్నాడు. ఈ గురువుగారు వచ్చి ఒళ్ళో పడగానే ఉలిక్కిపడి కళ్ళిప్పాడు. చూస్తే హఠాత్తుగా గురువుగారు మీద పడిపోయి ఉన్నాడు, పైగా పద్మాసనం వేసుకుని ఉన్నవాడు ఆసనంతో అలాగే ఉన్నాడు, కానీ ఇక్కడ వెనక భాగంలో మెదడు మాత్రం ముక్కలు ముక్కలు అయిపోయింది, తుక్కు అయిపోయింది. అక్కడ చిన్న దెబ్బ తగిలిలో చచ్చిపోతాడు ఆయన. ఆయన కర్మయోగం వల్ల ప్రాణం అక్కడ పెట్టుకున్నట్ట సాధనతో. ఆ కులు వీడికి చెప్పాడు, అక్కడ కాకుండా ఇంకెక్కడ కొట్టినా ఆయనకి చచ్చినా చావు రాదు, వజ్రం ఆయన శరీరం, ఎక్కడో చోట మాత్రం ప్రాణం పోయేందుకు రంధ్రం అట్టే పెట్టాలట సిద్ధులు. అందుకే పాప ఆయన మెదడు దగ్గర అట్టే పెట్టాడు వెనక భాగంలో. అది శిష్యుడికి చెప్పాడు, ఆ శిష్యుడు అక్కడే కొట్టాడు. ఎందుకు గురువుగారు తన ఒళ్ళో పడిపోయాడో, ఎందుకు ఆయన తల పగిలిందో వీడికి అర్థం కాలేదు. ఎందుకని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు ఇతడు. ఆ వెనకాతల చీకట్లో భైరవుడు తల పగలగొట్టిన విషయం వీనికి తెలియదు. దాంతో ఉలిక్కిపడి లేచి అయ్యో అయ్యో ఏమిటి గురువు ఇలా పడ్డాడని చూస్తే ఆ గురువుగారి మెదడు దగ్గర నుంచి రక్తం రావడం మొదలెట్టింది. అయ్యో పాపం గురువుగారి తల పగిలిపోయిందేమో అనుకుని ఏడుస్తూ, గురుదేవ మంత్రోపదేశం చేసే ముందు సిద్ధుడవి కనుక నీ సిద్ధశక్తితో మంత్రశక్తితో కపాలం పగలగొట్టుకుని మోక్షం పొందావా లేక ఇంకేదైనా కారణమా అనే లోపు వెనక నుంచి వీడొచ్చి ఏది రాయి జాగ్రత్తగా దాచి, ఒరే దౌర్భాగ్యుడు ఎంత పాపాత్ముడు రా నువ్వు, నాకు అర్థమైందిరా గురువుగారు మంత్రోపదేశం చేస్తూ ఉండగా ఆయన నేను ఏదో కొట్టి చంపేశామన్నట్టు పైగా ఎదురు తిరిగి. వీడు తెల్లబోయాడు, గురువుగారు పరమ పూజ్యుడు, నాకు మంత్రోపదేశం చేస్తున్నాడు, భవిష్యత్తులో ముక్తినివ్వబోతున్నాడు, అటువంటి వాడు నేను దూ చంపుతానన్నట్ట. కాదు నువ్వు కావాలనే ఏదో ద్రోహబుద్ధితో ఆయన చంపావన్నాడు. అప్పటికి వీడికి వెలిగిందండో, అయ్యి నాకు విషయం అర్థమవుతోంది ఇప్పుడు, గురువుగారి మెదడు మీద కొడితే ఆయన చచ్చిపోతారనే విషయం నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికి తెలియదు, నన్ను నమ్మి నాకు చెప్పాడు, నీకు చెప్పుకుంటాడు. నాకు కూడా నిన్న నీవు చేసిన ఒక పని గుర్తుకొస్తోంది, నిన్న సాయంకాలం చీకటి పడుతుండగా పెద్ద రాయి పట్టుకొచ్చి నీ గుడిసెలో పెట్టుకున్నావు, ఆ రాయి ఎందుకు తెచ్చావు ఇప్పుడు అర్థమైంది, దుర్మార్గుడ నువ్వే ఈయన కొట్టావు కదా అన్నట్ట. అనగానే వాడు ముందు కాసేపు బొంకాడు, నేనెందుకు చంపుతాను రా, గురువుగారు నువ్వే చంపావురా అన్నట్ట. అప్పుడు వీడు అన్నాడు, నువ్వు గురుద్రోహి నాకు అర్థమైపోతుంది, ఈ లోకంలో పరమ నీచుడు కూడా, రాక్షసుడు కూడా గురువుని పూజిస్తాడు. రాక్షసులకి క్రూరత్వం ఎక్కువ, పచ్చి మాంసం తింటారు, మనుషులు పీక్కు తింటారు. కానీ వాళ్ళు శుక్రాచార్యుని భక్తితో పూజిస్తారు తెలుసా? శుక్రుడు అంటే ఎంత భక్తి అండి వాళ్ళకి? మీరు ఎక్కడ చూడండి, హిరణ్యకశిపుడు శుక్రాచార్యుడి కాళ్ళు పట్టుకు దండం పెట్టేవాడు. హిరణ్యకశిపుడి కొడుకులు, మనువులు, బలిచక్రవర్తి అందరూ శుక్రాచార్యుని పూజించారు. మాట వరసకు కూడా ఎంత దుర్మార్గుడైనా గురువుని మాత్రం ద్వేషించడు. ఏ మతస్థులైనా మీరు చూడండి, వాళ్ళ గురువుని మాత్రం పూజిస్తున్నారా లేదా? అందువల్ల గురుద్రోహం చేసేవాడు నీచాతి నీచుడు, అసలు వాడిని ఏమనాలో కూడా తెలియదు. లోకంలో మనుష్యులు మూడు రకాలు, నాలుగో రకమైన మనిషికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదట. తమ కార్యంబు పరిత్యజిల్ చెయ్యు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్, తమ కార్యంబు ఘటింపుచు పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్, తమకై అన్యహితార్థ ఘాతుక జనుల్ దైత్యుల్ వృథాన్యార్థ భంగము కావించడి వారలెవ్వరో ఎరుంగల్ శక్యమే ఏరికిన్. నీతి శతకంలో అద్భుతమైన పద్యం. మనుష్యులు ఉత్తములు అని పిలువబడతారు మొదటి జాతి వాళ్ళు, రెండో వాళ్ళు మధ్యములు, మూడో వాళ్ళు అధములు లేక రాక్షసులు. ఉత్తములు అంటే ఏమిటి? తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తారు. కొంతమంది ఉంటారు ఇంకింట్లో పని కూడా పట్టించుకోరు, కేవలం లోకశ్రేయస్సునే చేకూరుస్తారు, ఇతరులకు ఉపకారం చేయటమే వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. లోకములో ఎప్పుడు ఎవరికి ఎలా ఉపకారం చేద్దామా, ఏ సమయంలో ఎవరికి అన్నం పెడదామా, ఎవరికి మంచినీళ్ళు ఇద్దామా, లేక ఎప్పుడు మైకు పెడదామా, ఎప్పుడు దండ వేద్దామా, ఎప్పుడు పురాణం విందామా, ఇలా హితము చేకూర్చడమే వాళ్ళ లక్షణం. తమ సొంత పనులు మారుకుంటారు, ఇతరులకు ఉపకారం చేస్తారు. ఇలా ఉండడం చాలా కష్టం. భూలోకంలో ఎవడైనా తన పని మానేసి ఇతరులకు ఉపకారం చేస్తారో ఒకసారి ఆలోచించండి. అందువల్ల తమ సొంత పనులు కూడా విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తే వాళ్ళు ఏమంటారు? మహాత్ములు, సజ్జనులు, ఉత్తములు. ఇక మధ్యములు ఎలా ఉంటారు? తమ పనులు చూసుకుంటూ ఇతరులకు ఉపకారం చేస్తారు. వాడి కాఫీ వాడు తాగాక మిగిలితే అందులో కాస్త పట్టుకొచ్చి గురువు గారు తాగుతారా, వాడికి ఎక్కువ అయిపోయింది కనుక పారబోయలేక గురువు గారికి ఇస్తారు. అక్కడ మైసూరు బజ్జి వేయగానే వాళ్ళ ఇంట్లో పట్టి వాళ్ళు రూమ్లోకి పట్టిపోయి మిగిలింది గురువు గారికి పట్టుకొస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు గురువుగారి సేవ చేశారంటే వెనకాతలకు అంతరార్థం ఉంటుంది. అక్కడెక్కడైనా ఓ బజ్జీయో ఓ ఉప్మాయో వేసిన వెంటనే గురువుగారిని పట్టుకొచ్చి గురువుగారి దగ్గర పెట్టి ఆయన ఎప్పుడు తింటాడో చూసి ఇది పట్టుకుపోతారు. వీళ్ళు మధ్యములు అంటే వాళ్ళ స్వార్థం ఉంటుంది వెనకాతల. స్వార్థము లేకుండా ఎవరూ ఏ పని చేయలేరు. పోన్లేండి, కొంత తమ పని అయ్యాక ఇతరులకు ఉపకారం చేయడం కూడా నయమే కదా. తాము తాగిన తర్వాత ఇతరులకు ఇవ్వడం, తాము తిన్నాక ఇతరులకు ఇవ్వడం, తాము కట్టుకున్నాక మిగిలిపోతే పక్క వాళ్ళకి ఇవ్వడం, ఇది మధ్యమ లక్షణం. ఇక మూడవ రకం కేటగిరీ, తమ కోసం ఇతరుల పనులు పాడు చేస్తారు. అంటే వాడు ఉద్యోగానికి వెళ్ళాలంటే వీడు ఉద్యోగం పోగొట్టేయాలి, ఈయన ఉద్యోగం పోగొట్టేసాను కొన్నందుకు వాడు జాయిన్ అవ్వచ్చు అందుకని. అలాగే సాధ్యమైనంత వరకు ఇతరుల పని పాడు చేసి ఆ పనిలో వీళ్ళు ప్రవేశిస్తారు. అమ్మో, వాడు కనుక వెళ్ళాడంటే వాడే నెగ్గేస్తాడండి, కాబట్టి వాడిని ఏమైనా లాగేద్దాం అనుకుంటారట. రేసులు ఎవరు ముందు ఉంటారో వాడిని పడగొట్టి తర్వాత వాడు ఆ ఉద్యోగంలోకో లేక ఆ పోటీలోకి వెళ్ళాలనుకోవడం ధర్మం. ఎందుకంటే వీడి స్వార్థం ఉంది కనుక. తమ కోసం ఇతరులను నాశనం చేసేవాళ్ళు ఉంటారు కొందరు లోకంలో. వాడి డబ్బు కోసం పక్కవాడి డబ్బు పాడు చేయడం, వాడి కోసం ఇతరులను నాశనం చేయటం, వాళ్ళని ఏమంటారు? దైత్యుల్, రాక్షసులు, అధములు. అధముల్లో కూడా కొంత న్యాయం ఉంది. ఎందుకని? అది వాడికి ప్రయోజనం కనుక. అవునా? రైలు కదిలిపోతుంది అందుకని వీడు ఎక్కాలి కనుక వాడిని లాగేసి ఎక్కేశాడు. వాడు ఏమైనా నాకు పర్వాలేదు, నేను ఎక్కాలి కనుక. కానీ తాను ఎక్కవలసిన అవసరం లేకుండా అవతల వాడిని ఎక్కనివ్వకుండా చేస్తే వాడిని ఏమంటారండి? అనవసరముగా ఇతరులకు హాని చేస్తారు కొందరు, వాళ్ళని ఏమనాలో తెలియదు. వృథాన్యార్థ భంగము గావించడి వారల్లి ఎవరు ఎరుంగన్ శక్యమే ఏరికి. అన్యాయముగా ఒట్టినే తమకే ప్రయోజనము లేకుండా ఇతరుల యొక్క పని పాడు చేసేవాడిని ఏమనాలి? ఈయనకి కాఫీ తాగడం అలవాటు లేదు, నాకు కాఫీ ఇష్టం, నేను కాఫీ అక్కడ పెట్టుకున్నాను, ఆయన తాగడు సరికదా, నేను తాగుతుంటే దాన్ని తీసుకెళ్ళి అవతల పారేసాడంటే దాని ఏమంటాం? తను తాగడానికి నా కాఫీ తాగాడంటే అర్థం ఉన్నది, తనకి అది ప్రయోజనం కాదు, అయినా అన్యాయంగా నా పని పాడు చేస్తున్నాడు. అటువంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలో తెలియదు. అటువంటి నీచాతి నీచులు భూలోకంలో ఉంటారు. వాడు ఈ భైరవుడు, అందుకే ఉన్నాడు అర్వాచీనుడు, నువ్వు అలాంటి నీచుడివి, నీకేం ఉపయోగం లేదు. గురువుని చంపడం వల్ల, నాకు వచ్చే మంత్రాన్ని, నాకు ఉపదేశం చేయబోయే మంత్రాన్ని నాకు రాకుండా చేయడం వల్ల నీకేం ప్రయోజనం రా? నీచుడా, పరమ పూజ్యుణ్ణి, మహాత్ముణ్ణి, సాధకుణ్ణి, ఒక సిద్ధ సాధకుణ్ణి చూస్తూ చూస్తూ ఎలా చంపావు? నిన్ను వదలను, మహారాజు గారి దగ్గరికి తీసుకెడతాను. ఇది రాజుగారు ఖచ్చితంగా ఎవడు దొంగతనం చేశాడో, ఎవడు హత్య చేశాడో కనిపెడతాడు. ఆ రోజుల్లో రాజుగారు ఇక్ష్వాకు మహారాజు ఏకంగా, ఆయన చాలా గొప్పవాడు. ఇక్ష్వాకు కాలంలో జరిగిన కథ కదా ఇది మరి. అందుకని ఇక్ష్వాకు మహారాజు ఎంత గొప్పవాడంటే, అలా చూశాడంటే వీడు హత్య చేశాడా లేదా, వీడు దొంగ ఉన్నా కదా తేల్చేస్తాడు. ఈ గురువుగారి శవం, ఈ రాయి, నీవు, నేను అందరం కూడా రాజుగారి దగ్గరికి ఎడదాం ఇవన్నీ పుచ్చుకుని. అప్పుడు ఇక్ష్వాకు మహారాజే తప్పెవరదో తెలుస్తారనగానే, అమ్మ బాబోయ్, వీడు ఇప్పుడు కనుక ఇక్ష్వాకు మహారాజు గారి దగ్గరికి తగువ తీసుకెళ్ళాడంటే గ్యారంటీగా ఆయన నన్ను పట్టేసుకుంటాడు. ఆయన ధర్మాత్ముడు, ఆయనకు అనేక మహామహిమలు ఉన్నాయి. చూపులతో ఎవడు దొంగో చెప్పేస్తాటండి ఆయన. అటువంటి వాడి దగ్గరికి ఇది వెళ్ళిందంటే ప్రమాదం, నాకు సావు తప్పదు. అందులో ఇక్ష్వాకు గురుహత్యా నేరానికి భయంకరమైన మరణం కొరత వేసేవాడు. ఓ సోలం, ఇనప సోలం, సన్నగా చెక్కినటువంటి సోలం మీద మలద్వారం కొండా దింపేసేవాట. దానికి కొరత అని పేరు. ఆ శిక్ష వేస్తాడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు మహారాజు కాలంలో దొంగతనాలు ఎందుకు ఎక్కువ ఉండేవో కాదో తెలుసిన, దొంగతనం చేస్తే చేతులు నరికేయటమే, తెలియకుండా ఎక్కడైనా ఏదైనా జరిగితే అంతే సంగతి. మహాభారతంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది, శంఖుడు, లిఖితుడు అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళ కథ అది, శంఖుడు, లిఖితుడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు అడవిలో ఉండేవారు. అరణ్యంలో వాళ్ళ నాన్నగారు మంచి రెండు ఆశ్రమాలు, రెండు తోటలు ఏర్పాటు చేశాడు. ఆయన చచ్చిపోయే ముందు కొడుకులిద్దరికీ రెండు ఆశ్రమాలు ఇచ్చి, ఈ ఆశ్రమాలు చెరువటి మీ ఇళ్ళు, మామిడి తోటేమో అన్నయ్యకి, ద్రాక్ష ఫలాలు ఉన్నటువంటి తోటని, ద్రాక్షోద్యానాన్నేమో తమ్ముడికి ఇచ్చాను, ఇవి పంచుకుని మీరు సుఖంగా బ్రతకండి అని చచ్చిపోయాడు తండ్రి. మామిడి తోట అన్నయ్యకి వచ్చింది, రెండోవాడు లిఖితుడికి ద్రాక్ష వచ్చింది. ఇద్దరు ఐకమత్యంతో ఉండేవారు. అన్నగారు తమ్ముడు చూడడానికి వెళ్ళేవాడు, తమ్ముడు అన్నకి సేవ చేసేవాడు. ఒకసారి తమ్ముడు అన్నగారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ సమయంలో అన్నగారు ఎక్కడో నదిలో స్నానానికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. అన్నయ్య వచ్చేదాకా అన్నగారి ఆశ్రమం అరుగు మీదే కూర్చున్నాడు తమ్ముడు. ఇంతలో ఆయనకి ఆకలేసి అటు ఇటు చూసేట. అక్కడంతా మామిడి తోట కదా, అది వేసవకాలం, మంచి ముగ్గినటువంటి బంగిరపల్లి మామిడి పళ్ళు, రసాలు, నూజివీడి రసాలు, ఆ రసాలు, ఈ రసాలు అన్నీ అక్కడే ఉన్నాయి. వీడు టకటక ఒక అరడదన పళ్ళు కోసేసుకుని పీకి, పైన తోలంతా పీకి పిసుక్కుంటూ మొత్తం రసం తాగేశాడు. బంగిరపల్లి మామిడికాయలు చాకు పెట్టి కోసుకుని పెడలు తినేశాడు. కనిపించినట్టుగా కడుపు నిండా పళ్ళు తిన్నాడు. ఈ టెంకలు తొక్క మాత్రం ఎదురుగుండా ఉన్నటువంటి చెట్టు దగ్గర వేశాడు. శుభ్రంగా పళ్ళు తిని కాళ్ళు చేతులు కడుక్కున్న ఒక అరగంట తర్వాత అన్నగారు ఆశ్రమంలో కడుగు పెట్టగానే అన్నయ్య అని దండం పెట్టాడు. ఈయన అన్నగారు తమ్ముడు బాగున్నావా అని అరుగు మీద కూర్చున్నాడు. ఎదురుగుండా మామిడి టెంకలు తొక్క కనబడ్డాయి. వెంటనే తమ్ముడిని, తమ్ముడు ఈ మామిడి పళ్ళు ఎవరు తిన్నారు? ఈ ఆశ్రమంలో నేను, నువ్వు తప్ప ఎవరూ లేరు. నేను ఇంతవరకు పళ్ళు తినలేదు, ఇప్పుడు ఇక్కడ టెంక తుక్కు కనపడుతున్నాయి, ఈ పళ్ళు ఎవరు తిన్నారనగానే, నేనే అన్నయ్య, అరడదం రసాలు, అరడదం బంగిరిపిల్లి, ఇలా అన్నీ కోసుకుని అన్నీ ఆరేసి ఆరేసి చొప్పును తిన్నానన్నట. ఆయన కడుపు అంత గొప్పది, రెండు మామిడి పళ్ళు తింటే కడుపు గిడగిరలు ఆడుతుంది, ఆయనకి తినగలిగే ఒక తిన్నానన్నాడు. అప్పుడు అన్నగారు, ఒరే నాన్నగారు మన ఇద్దరికి ఆస్తి పంచిపెట్టేశాడా లేదా, రిజిస్ట్రేషన్ చేశాడా లేదంటే చేసేశాడు అన్నయ్య అన్నాడు. ఇప్పుడు ఈ మామిడి తోట ఇల్లు ఎవరిది? నీదే అన్నాడు. ఇది నా సొమ్మే కదా అన్నయ్య, మొహమాటలు లేకుండా అది నీ సొమ్మే. మరి నా సొమ్ముని నువ్వు తినాలంటే నన్ను అడగల వద్దా? అడగకుండా అన్నగారి సొమ్ము అయినా తీసుకోకూడదు. నా పళ్ళు అడగకుండా తిన్నావు, తప్పేనా దొంగతనమేనా కాదా అన్నట. నిజమే అన్నయ్య, నాకు అంత దూరం ఆలోచించి ఓపిక లేకపోయింది, తినేశాను, పొరపాటు చేశాను, దొంగతనమే, అడగకుండా తీయటం దొంగతనమే అన్నాడు. దొంగతనానికి తక్షణం శిక్ష పడాలి. శిక్ష పడకపోతే అతి భయంకరమైన నరకానికి పోతావు. మామూలు నరకం కాదు, నికురంతర నరకం అనే నరకం ఉంటుంది. అందులో కత్తెరతో చేతులు కాళ్ళు రోజు నరుగుతూ ఉంటారు. అది భయంకర నరకం, అది తలుచుకుంటేనే వణుకొస్తుంది మనకి. అటువంటి నరకం, ఆ నికురంతనమని పేరు కలిగిన కత్తెరలతో నరికే నరకానికి పోతావు. నువ్వు తక్షణం మన మహారాజు గారి దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు మన మహారాజు గారు జనకుడు, జనక మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అన్నగారి తోటలో మామిడి పళ్ళు దొంగతనం చేశాను, నాకు మీరు శిక్ష వెయ్యండి అను, ఆయన నీకు శిక్ష విధిస్తాడు. మహారాజు గారి దగ్గర శిక్షను అనుభవిస్తే నీ పాపం ప్రక్షాళన అయిపోతుంది, ఇంకా తర్వాత నీకు నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అనగానే నువ్వు ఎలా చెప్పావో అలాగే చేస్తాను, ఎందుకంటే అన్నయ్య ఆయనకి గురువు, గురువుగారు చెప్పాక కాదనకూడదు. తక్షణం ఈయన బయలుదేరి అన్నకి దండం పెట్టి హుటాహుటిన జనక మహారాజు గారి సభలోకి వెళ్ళాడు. జనక మహారాజా సమయంలో సభలో సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే ఈయన వెళ్ళి, మహారాజా నీకు ఆశీర్వచనం, నేను లిఖితుణ్ణి, మా అన్నయ్య శంఖుడు, మా అన్నయ్య గారి తోటలో మామిడి పళ్ళు కోసుకుని తిన్నాను, దొంగతనంగా తిన్నాను, ఆయనకి చెప్పలేదు, దానికి శిక్ష నువ్వు విధించు, అనుభవించడానికి వచ్చాను. రాజదండనం అనుభవించిన వాడు నరకమునకు పోయి యమధర్మరాజు గారి దండనమును అనుభవించడు. అందుకే భూలోకంలో తప్పుడు పనులు చేసిన వాడు వెంటనే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోవాలి. కోర్టులో లొంగిపోతే సుఖం, ఆ శిక్ష అనుభవిస్తే సుఖం. లేదా గురువు పాదాల మీద పడితే ఒక్క గురువు మాత్రం రక్షించగలడు. గురువుకి ఒక్కడికి ఆ శక్తి ఇచ్చాడు పరమాత్మ, ఇంకెవ్వరికి ఇవ్వలేదు ఆ శక్తి. ఎన్ని పర్యాయాలు చెప్పాడండి, గురుపాద పద్మములను ఆశ్రయిస్తే ఇంక అటువంటి వాడికి మాట వరసకు కూడా పాపం లేదు. సర్వాణి పాపాని వినాశయంతం, సకల పాపములను నాశనం చేస్తాడు కాబట్టి గురువు అన్నారు ఆయన. గురువు అనే శబ్దమునకు ఇది కూడా ఒక అర్థం. ఎన్ని అర్థాలు ఉన్నాయో గురు శబ్దానికి. అందుకే ఈయన ఏమన్నాడు, రాజదండను అనుభవించడానికి వచ్చానగానే జనక మహారాజు గారు కాసేపు న్యాయశాస్త్ర విధులతో ఆలోచన చేసి, నువ్వు పరమపుణ్యాత్ముడైన విప్రుడివి, విప్రుడికి దండన విధించకూడదు, పైగా నువ్వు పశ్చాత్తాపంతో నా దగ్గరకు వచ్చావు, పశ్చాత్తాపం నీ పాపానికి ప్రాయశ్చిత్తం, పశ్చాత్తప్తుడవై నేను తప్పు చేశానని ఒప్పుకున్నావుగా కాబట్టి నేను క్షమించాను పో అన్నట. లేదండోయ్, మా అన్నయ్య ఎలా చెప్పలా, రాజుగారు పశ్చాత్తాపం పాపానికి ప్రాయశ్చిత్తం అని చెప్పినా నలుగురితో పాటు నీకు కూడా శిక్ష వెయ్యవలసిందే అని శిక్ష అడిగి వేయించుకుని ఆ శిక్ష అనుభవించిరా అన్నాడు మా అన్నయ్య. అన్నయ్య మాట వినవలసిందే, నన్ను నువ్వు ఇప్పుడు పశ్చాత్తాప్తుడివి లేకపోతే విప్రుడివి అనే పక్షపాత దృష్టి విడిచిపెట్టి నన్ను కూడా ఒక తప్పు చేసిన వాళ్ళ చూడు. నేను తప్పు చేశాను, శిక్ష విధించనగానే రాజుగారు నా రాజ్యాంగం ప్రకారంగా దొంగతనం చేసిన వాడికి చేతులు నరకడమే శిక్ష, హస్తఖండనం, చేతులు నరికించేయమంటావంటే నరికేయండి అన్నాడు అంతే. వెంటనే తలారుల్ని పిలిపించాడు జనక మహారాజు, నరికేయండి ఈయన చేతులు అన్నాడు. పటక్కన నరికేశారు ఈ చేతులు, ఇక్కడ దాకా మణికట్టుల దాకా నరికేశారు. అందులోంచి రక్తం కారుతూ ఉండగా ఈయన ఏడవలా, బాబోయ్ బాబోయ్ అనలా, చేతులు నరిగితే ఆనందంగా నవ్వుకుంటూ ఓహో ఓహో అని పొంగిపోతూ, ఇది మైసూరు బజ్జీ తినవాడు కూడా అలా అండవు, ఈయన ఉసూరు మనకుండా పరుగు పరుగును బయలుదేరాడు. అన్నయ్య దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇవిగో నా చేతులు అన్నాడు. ఏం తమ్ముడు బాధగా లేదంటే, శిక్ష అనుభవించటం వల్ల చేతులు తెగడం వల్ల వచ్చే బాధ కంటే పాపము నుండి విముక్తి పొందాననే ఆనందం ఎక్కువగా ఉంది. అన్నగారు గురువు చెప్పిన మాట విన్నాను, రాజదండను అనుభవించాను, ఇక నాకు ప్రాయశ్చిత్తం అయ్యిందా, ఇక నాకు పాపం లేదు కదా అన్నట్ట. సందేహం లేకుండా పాప విముక్తుడు అయ్యావు, ఈ పక్కనే ఉన్న నదిలో స్నానం చేసిరా అన్నాడు అన్నయ్య. వెంటనే ఈయన వెళ్ళి ఆ స్నానం చేశాడు. ఆ నదిలో స్నానం చేయడంతో టక్కని చేతులు వచ్చేసాయి. అందులో స్నానం చేయగానే చేతులు వచ్చాయి గనక, బాహు అంటే చేతులు, ద అంటే ఇచ్చింది, అందుకే బాహుదా నది అని పేరు వచ్చింది. అది ఇది అది బాహుదా నది, ఆ నదికి అప్పటి నుంచి బాహుదా, చేతులను తిరిగి ఇచ్చిన నది అని పేరు వచ్చింది. అప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోతూ, అన్నయ్య చేతులు వచ్చాయన్నట్ట, ఒరే నీ చేతులు నేను ఇవ్వగలనరా, నాకు ఆ మహిముంది కాబట్టే శిక్ష అనుభవించమన్నాను, నేను కూడా తెలివి తక్కువతనంతో అనుభవించమనలేదు. ఈరోజు ఈ చిన్న దొంగతనాన్ని నువ్వు ఉపేక్షిస్తే చిన్న తప్పు పెద్ద తప్పు, పెద్ద తప్పు మహాపరాధం, మహాపరాధం నిన్ను ఘోర కఠోర నరకాలకి తీసుకెడుతుంది. అందుకే మొక్కగా ఉండగానే వంచాలి, మానయ్యాక వంగదది. తప్పులు చేసినప్పుడు గురువులు వెంటనే శిక్ష వేసేస్తే లాభం. చాలామంది చేసేవే పక్కవాడి మీద నేరాలు చెప్పడం అనేది మెల్లిగా మొదలెడతారు. అలా నేరాలు ఒకసారి వింటారు, అది ఆనందం కలుగుతుంది, ఇక్కడి నుంచి అలవాటు అయిపోతున్నది. దాంతో ఏమవుతుంది, 18 పురాణాలు వినడం వల్ల, 18 పురాణాలు రాయడం వల్ల వచ్చిన పుణ్యం కంటే ఇతరుల మీద చెడు చెప్పడం వల్ల, నేరం చెప్పడం వల్ల వచ్చేటటువంటి పాపం ఎక్కువైపోతుంది. ఈ పురాణములు వాడిని కాపాడలేవు అప్పుడు, ఎందుకని అపరాధం పెరిగిపోతుంది కనుక. వడ్డీ ఎక్కువైపోయినప్పుడు అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయి ముప్పు తెచ్చిపెట్టట్లా చాలా చోట్ల. వడ్డీకి తెచ్చేవండి 1 లక్ష రూపాయలు, 10 లక్షలు అప్పు తీరుస్తున్న ఈ వడ్డీ అలా పెరిగిపోవడం వల్ల అసలు తీరట్లేదు. పాపములు అనేవి అప్పులు పెరిగినట్టు పెరిగిపోతాయి. చక్రవడ్డీకి అప్పు తెచ్చిన వాడు ఎంత ప్రమాదం పొందుతాడో పాపములు చేసేవాడు అలాంటి వాడు అవుతాడు. అందుకే మొక్కగా ఉండగా తుంచాలి. బాధపడినా సరే ఉండవన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత నాకున్నది. ఇవాళ మీకు తాత్కాలికంగా నేను చెప్పిన వాట హృదయానికి బాధ కలిగించవచ్చు, నా గురించే చెప్పారని మీకు ఏడుపు రావచ్చు. కానీ ఇవాళ నేను చెప్పపోతే ఈ ఇతరుల మీద చెడ్డ చెప్పడం, నేరాలు చెప్పడం, నేరాలు వినడం, ఇతరులలో ఉన్న లోపాలించడం అనే ఒక పాపం అంతకంతకీ పెంచుకుంటే చివరికి ఎందుకు పనికి రాకుండా పిపీలికాది దరిద్రపు జన్మలు, నీచ జన్మలు ఎత్తుతారు. అప్పుడు ప్రాయశ్చిత్తం ఎవరు చేయగలుగుతారు? కాబట్టి ఎప్పటికప్పుడు పాప ప్రాయశ్చిత్తం అవ్వాలి. అందుకని పూర్వకాలంలో కఠోరంగా శిక్షలు వేసేవారు. అందుకని ఇప్పుడు భైరవుడు భయపడ్డాడు. ఎందుకని? ఆ జనక మహారాజు, ఇక్ష్వాకుడు ఒకే కాలంవాడు. జనకుడు చాలా ప్రాచీనుడు కదటండి, వైవస్వతమనువు కాలంలో పుట్టినవాడు ఆయన. వైవస్వతమనువు, జనకుడు ఒకసారే పుట్టారు విదేహుడు. అమ్మ బాబో, శంఖ లిఖితులకి చేతులు నరికాడు ఆయన, ఏది చిన్న తప్పుకి? మామిడి పళ్ళకే. ఇక్ష్వాకు మహారాజు అంతకంటే కఠినుడు. ఇప్పుడు గురుహత్య చేశాననే విషయం తెలిస్తే ఎటువంటి శిక్ష వేస్తాడో అమ్మో అని వణికిపోయాడు. వెంటనే ఏం చేశాడు? ఇప్పుడే వస్తున్నాను రా, ఆగు, శవాన్ని పట్టుకెడతాను, నాకు మాత్రం భయమేం, లోపలికి వెళ్ళొచ్చి నడు అన్నట్ట. మరి శవాన్ని ఎలా వద్దాం? శవాన్ని నువ్వు పాడు మీద పెడదాం, నువ్వు ముందు ఉండిపోయి వెనక నుంచి నేను వస్తానన్నాడు ఈ భైరవుడు. వాడు అలాగే అన్నట్ట. ఆ వెనక నుంచి ఈయన మోయడానికి వచ్చినట్టుగా వచ్చి ఈ రాయి పెట్టి వాడి నెత్తి మీద కూడా ఓడుకొట్టాడు. వాడు పాపాత్ముడు, గురువు గారిని చంపిన వాడికి సాటి శిష్యుడిని చంపడం లెక్క. దెబ్బకి వాడితలా పగిలింది. హమ్మయ్య, ఇక నాకు ఏ పేడా లేదు, ఇంకా సాక్ష్యం ఏది ఇక్కడ? రాజుగారి దగ్గరికి ఎవరు తీసుకెడతారనుకున్నట్ట? గురువుగారి శరీరాన్ని, ఈ శిష్యుడి శరీరాన్ని తీసుకెళ్ళి ఆ అడవిలోనే గొయ్యి తవ్వి పాతి పెట్టేశాడు. మళ్ళీ తగలబెడితే అటుగా ఈ మధ్యన కట్లు కొట్టుకునే వాళ్ళు పెడుతున్నారు. ఈ శవాలు తగలబెడుతుంటే వాళ్ళకి అనుమానం రావచ్చు, ఈ గొడవ అంతా ఎందుకని? చీకట్లో గొయ్యి తవ్వి వాళ్ళని పాతి పెట్టాడు. అప్పుడప్పుడు ఈ గురువుగారి దగ్గరికి కట్టెలు కొట్టుకునే వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు వచ్చి, ఏరండి గురువుగారు అంటే ఏం చెప్పనండి, గురువుగారు మహాత్ములు కదా, ఈ మధ్యన కొత్త శిష్యుడు వచ్చాడు, వాడికి ఏదో సిద్ధి ఇవ్వాలట, వాడికి ఏదో మోక్షానికి మంత్రం ఇవ్వాలట, అందుకని తెల్లవారుజామున నాకు కూడా చెప్పకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయారండి అన్నాడు. మరి నీకు ఎలా తెలుసు అంటే ఉత్తరం రాసిపోయారన్నట్టు. గురువుగారు మహాత్ములు ఒక శిష్యుడికి సిద్ధివ్వడానికి ఆశ్రమం విడిచిపెట్టి హిమాలయాలకి పోయారని చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు. ఈ పాపాత్ముడు ఆ విధంగా గురుహత్య, మిత్రహత్య, అందులో గురువు మిత్రుడు కూడా మహానుభావులైన విప్రులు బ్రహ్మహత్య చేసిన పాపం వచ్చింది, అసత్య దోషాలు, ఇన్ని పాపాలు మూట కట్టుకున్నాడు. ఒక 5-6 ఏళ్ళు ఆశ్రమంలో హాయిగానే గడిచింది వాడికి. క్రమంగా వీడి శరీరానికి పొడల రోగం, కుష్ఠరోగం వచ్చింది. మహాపాపములు అంత తేలిగ్గా పోతాయా? గురువుల్ని చంపడం, గురువుల్ని తిట్టడం, శిష్యుల్ని చంపడం, ఇవన్నీ పాపాలు కదండి. ఉత్తములు తోలికెడితే ఎప్పుడు ఆ పాపం అనుభవించక తప్పదు. ఏదో ఒక రోగం రూపంలో అనుభవిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇవాళ వేసినట్టుండదు అభాండం, ఇవాళ చేసినట్టుండదు పాపం, ఇవాళ చేసినట్టుండదు హత్య, ఇవాళ చేసినట్టుండదు దొంగతనం. మనం చేసే పుణ్యముల కంటే ఈ పాపం ఎక్కువైపోతుంది. దాంతో ఏమైపోయింది? పొడల రోగం, కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం పెరిగిపోయి వేళ్ళు ఊడిపోయాయి, ముక్కు తప్పడైపోయింది. ఇది సరిపోక ఉక్కిస, దగ్గు, ఒకటే ఆయాసం. అక్క కక్కు అని దగ్గిన వాడు దగ్గినట్టు దగ్గాడు. పొరలు పొరలు కింద, తెరలు తెరలు కింద దగ్గొచ్చి నెత్తురు కక్కుకునేవాడు. వాడు అన్నం సహించేది కాదు. వాడు ఆ చుట్టుపక్కల ఉన్న పళ్ళు, ఏవైనా ఆహార పదార్థాలు తెచ్చుకుని తిందామంటే వాటిల్లో పురుగులు వచ్చేవిట, ఎర్రని పురుగులు, మలంలో పురుగులు ప్రత్యక్షమయ్యేవి. పురుగులు పెట్టి తెచ్చిపోతారని ఎవరు గుర్తుందా మీకు? పాపాలు చేస్తే ఇదే. అన్నంలో పురుగులు వచ్చేవి, పళ్ళల్లో పురుగులు వచ్చేవి. తినబోతే అది జుగుప్స అయిపోయేది. తిండి తినలేడు, సహించదు, తినకుండా ఉండలేడు. మంచినీడు తాగుదామంటే ఆ ఎదురుగుండా ఉన్న సరోవరం నెత్తురు సరోవరంలో కనపడేది వీడికి. వణికిపోయాడు వీడు. బ్రహ్మహత్యాపాపం, గురుహత్యాపాపం, శిష్యహత్యాపాపం, మిత్రహత్యాపాపం, ఇలాంటి మహాపాపములు భయంకర రాక్షసి రూపం ధరించి విని, హే ఓహోయ్, రే, మేము నిన్ను పట్టి పీడిస్తావురా, ఎప్పుడొస్తావురా అని వీడు వెంటబడేవి. దాంతో వీడు తట్టుకోలేకపోయాడు. 5 సంవత్సరములు తిండి లేక దగ్గుకుంటూ, నెత్తురు కొక్కుకుంటూ, కుష్ఠరోగంతో తీసుకుని 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 ఒక మిట్ట మధ్యాహ్నం వేళ చిటుక్కు చచ్చిపోయాడు. అది కూడా ఆశ్వయుజ మాసంలో దీపావళి అమావాస్య నాడు పోయాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పోయే యోగం లేదు వాడికి. పాపాత్మలకు ఉత్తరాయణ పుణ్యకాలంలో పోరాట. దక్షిణాయనంలో అది కూడా దీపావళి అమావాస్య నాడు పోయాడంటే వాడు నరకాసురుడు, అంతటి నీచుడు అనమాట. అటువంటి వాడు ఘోర నరకాలకు పోతాడు. ఇక చచ్చిన వెంటనే వీడికి ఎదురుగుండా 3 యమకింకరులు కనిపించారు. కనియల్ బ్రహ్మణుడంత్యకాలమున వేకన్ రోషనిష్ఠ్యూతులం ఘనపీనోష్ట వికార వక్త విల సద్గర్వేక్షణోపేతులం జన సంత్రాస కరోద్యతాయత సుపాశ్రేణిక హేతులం హనన వ్యాప్తి విభీతులం మూర ఆత్మా నేతలం దోతలం. అజామిడోపాఖ్యానంలో పోతన శిష్యుడు అద్భుతమైన పద్యం రాస్తాడు.